ಜೋ ಜೋ ಕಮಲದಳೇ ಕ್ಷಣ, ಜೋ ಜೋ ಮೃಗರಾಜ ಮಧ್ಯ, ಜೋ ಜೋ ಕೃಷ್ಣ, ಜೋ ಜೋ ಪಲ್ಲವ ಕರಪದ, ಜೋ ಜೋ ಪೂರ್ಣೇಂದು ವದನ, ಜೋ ಜೋ ಎನ್ನುತು. అసలు జో జో అండంలోనే ఏదో తెలియని ఒక తూగు వచ్చేస్తుంది మనకి శరీరానికి, మైక్ మైక్ వస్తుంది అనమాట. అందుకే మన వాళ్ళలో అప్పుడే కొంతమంది తల్లిలా తయారు చేస్తున్నారు. జో జో పల్లవ కరపద, అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఉంటాయి కదా, చెట్లకి పుట్టే చిగుళ్ళు చాలా కోమలంగా ఎర్రగా ఉంటాయి. అలా చిగుళ్ళు వలె ఉన్న కాళ్ళు చేతులు కలిగిన కృష్ణ నిద్రపో, అంటే ఆయన అరిచేతులు కాళ్ళు కూడా అప్పుడే పుట్టిన చిగురుటాకులలా శుతిమెత్తగా ఉన్నాయి. అటువంటి పాదపద్మములు కరపద్మములు కలిగిన కృష్ణ నిద్రపో, తామర పువ్వు రేకుల్లాంటి విశాలమైన కళ్ళు కలిగిన కృష్ణ నిద్రపో. సింహం నడువులాగా కృష్ణుడి నడువు కూడా సన్నగా ఉంటుంది, అందుకని సింహ మధ్యమ నిద్రపో. కృష్ణ నీవు సుఖంగా నిద్రపో. పూర్ణ చంద్రబింబంలా గుండ్రంగా ఉండేది కృష్ణుడి ముఖం అంటే, చంద్రబింబంలాగా తళ తళ మెరిసిపోతూ ఒక రకమైన గుండ్రనితనంతో ఉండేది. అటువంటి పూర్ణ చంద్రబింబము వలె ఉండే ముఖము కలిగిన కృష్ణ నిద్రపో, జో జో అని పాడారు. నారదుడు కూడా పైనుంచి జోలపాట పాడాడు, కానీ ఆయన కూడా పైకి పాడలేదట. ఎందుకంటే ఆనాడు గోపికలు పాడుతున్న పాట అంత మధురంగా ఉంది. పరమభక్తితో కృష్ణుడి కన్నా యశోద పక్కనున్న వాళ్ళు పాడుతూ ఉంటే నిజంగా నారదుడు చాలా మధురంగా పడతాడు. ఆయన ముందు ఎవరు మరికి వస్తారు, కానీ ఆయన కూడా నా గొంతు కంటే వాళ్ళ గొంతే బాగుంది అనుకున్నాడు. తాను పైకి పాడకుండా లోపల పాడాడు, వాళ్ళు మాత్రం పైకి పాడారు. పరమభక్తి వల్ల కంఠం తెలియకుండానే మధురం అయిపోతుంది. కంఠానికి మాధుర్యం చాలా అవసరం అండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆయనని నిరంతరం స్మరిస్తే అది వస్తుంది. పెద్ద గొంతుకు పెట్టి అరిస్తే శ్రవణ సుభగంగా ఉండదు. సుభగంగా ఉండాలంటే మాత్రం కంఠంలో ఏదో తెలియని అవ్యక్త ధ్వని మాధుర్యం ఉండాలి. గోపికలకు ఆ మాధుర్యం ఎందుకు వచ్చింది అంటే భక్తి వల్ల వచ్చిందిట. వాళ్ళు ఏమన్నా సంగీతం నేర్చుకున్నారా? ఏమీ రాదు వాళ్ళకి, చదువే సరిగ్గా రాదు. అయినా పరమభక్తి వల్ల కృష్ణుడి అనుగ్రహంతో వాళ్ళకి అంత మధురమైన కంఠం వచ్చింది. అసలు యశోద పాడుతూ ఉంటే చెట్లకి చిగురుటాకులు పుట్టేవిట. ఎండిపోయిన చెట్లు నరికి తెచ్చి ఇంట్లో స్తంభాలుగా వేశారు పైన. ఇళ్ళకి పూర్వం ఏం చేశారు, దొంగలు తగిలించేవారుగా పైన కప్పుల కింద ఆ దొంగలకి చిగుళ్ళు పుట్టి చెట్లు అయిపోయేవి అవి. ఆవిడ కంఠం అంత మధురంగా ఉండేదన్నమాట.
జో అచ్యుతానంత జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద, జో 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 జో
అని పాడుతూ ఉంటే ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఎప్పుడైనా నిద్రపోతే లోకాలన్నీ నిద్రపోతాయి. ఒక్కసారి ఆయన కన్ను మూస్తే ఏమవుతుంది, సృష్టి మొత్తం నశిస్తుంది. సృష్టి పుట్టడం అంటే ఏమిటి, ఆయన అలా కన్ను తెరిస్తే సృష్టి పుడుతుంది, కన్ను మూస్తే సృష్టి నశిస్తుంది. అందుకే లలితా సహస్రనామంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి అని ఒక నామం ఉన్నది. ఉన్మేష అంటే కన్ను తెరచుట. కన్ను అలా తెరవగానే అమ్మవారు ఏమైంది, ఉత్పన్న, లోకములు ఉత్పన్నమయ్యాయి, పుట్టే. ఆ నామానికి అర్థం అదనమాట. నిమిష అంటే ఇలా రెప్ప ముయ్యడం, కళ్ళు ముయ్యడం. కన్ను మూస్తే విపన్న, లోకాలన్నీ నాశనం అయిపోయాయి. అందుకే భువనావళిహి అంటే లోకములన్నీ కూడా ఆవిడ కన్ను తెరిస్తే ఉత్పన్నమై, ఆవిడ కన్ను మూస్తే మళ్ళీ నాశనం అయిపోతున్నాయి. అందుకని నాశనం అయిపోకుండా ఉండడానికి ఎప్పుడు అమ్మవారు కళ్ళు పొరపాటును కూడా ముయ్యదు. అందుకే దేవతల్లో చాలామందికి ఇలా రెప్పపాటు ఉండదు. మనం ఇలా రెప్ప వేసినట్టు వాళ్ళు వేస్తే లోకాలు నశించిపోతాయి. ఇప్పుడు కృష్ణుడు అలా కళ్ళు ముయ్యకుండా ఎప్పుడూ లోకాలను అనుగ్రహించేవాడు ఆయన. కానీ గోపికలు ఏం చేశారు, ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి ఊపారు, నిద్రపొమ్మన్నారు. అందుకని కపట నిద్ర నటించాడు. మానసిక నిద్ర లేదు, ఊరికే శరీరంతో కళ్ళు మూసుకుని నటించాట. నిజంగా నిద్రపోతే లోకాలు నశిస్తాయి కనుక. లోకములు నిదురవోవగా జోకొట్టుచు నిదురపోని శుభగుడు, రమణుల్ జోకొట్టిపాడ నిదురం కైకొన్ను క్రియ, ఓరకుండె కను తెరవకయున్. లోకములన్నీ నిద్రపోయేలా చేసే ఆయన, ప్రళయకాలంలో లోకాలన్నిటినీ ముంచెత్తే ఆయన, ఎప్పుడూ నిద్రపోకుండా దివ్య దృష్టితో చరాచర జగత్తుని రక్షించే ఆ పరమాత్ముడు ఇవాళ గోపికలు ప్రేమతో నిద్రపో నాతండి నిద్రపో అంటూ ఉంటే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటించడం మొదలుపెట్టాడు లీలా మానుష విగ్రహుడు గనక. ఓసారి ఉపన్యాసం అయిపోయాక ఓ శిష్యుడు వచ్చాడు. గురువుగారు నేను కృష్ణుడు ఒకటేనండి అన్నాడు. ఏమిటన్నాను, నేను కూడా మీరు చూస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నాను, నిద్ర కాదండి యోగ నిద్ర అండి అన్నాడు ఆయన. అది యోగ నిద్రో రోగ నిద్రో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆయన మాత్రం నిద్రపోకుండా అలా కళ్ళు మూసుకునే ఉంటాడు. మనం కళ్ళు మూసుకుంటే అలా నిద్రపోకుండా లోకాలను రక్షించే స్థితి రావాలంటే చాలా యోగ శక్తి కావాలి, లేకపోతే చూస్తూ ఉండగానే నిద్ర వచ్చే లక్షణం ఉంటుంది. పరమాత్ముడు నిజంగా నిద్రపోవడం ఒకే ఒక్కసారి చేస్తాడు, అదే ప్రళయకాలము. స్వామివారు అలా నిద్రపోతున్నట్టుగా ఊరికే ఒక లీల చూపించాడు. అప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ కృష్ణుడి గురించి ముచ్చటించుకుంటున్నారు. కానీ ఆ సమయంలో నందుడు ఏం చేశాడు, కృష్ణుడు పుట్టి పుట్టగానే లేగదోడలు చెంగు చెంగుని ఎగరడం మొదలుపెట్టాయి, జెండాకర్రల్లా తోకలు పైకెత్తి తెగ ఎగిరి దూకాయి. అసలు దూడలు ఎగురుతాయండి, ఆవు దూడలకున్న చురుకుతనకి దేనికి ఉండదు, గేదెదూడల్లో చురుకుతనం ఉండదు, కానీ ఆవు దూడలో చురుకుతనం ఎక్కువ ఉంటుంది. అందుకే జ్ఞానులు చిన్నప్పటి నుంచి బాగా చురుకుగా పరిగెడుతూ ఆడుతూ ఉంటారు, అజ్ఞానులు మందకొడితనంతా అలా తిని పడుకుంటారు. మహానుభావులు ఎక్కడన్నా చూడండి మీరు, అల్లరి చెయ్యని వాడు ఎవడైనా గొప్ప గురువు అయ్యాడా చిన్నప్పుడు? కృష్ణుడు జగద్గురువు, ఆయన చేసినంత అల్లరి ఎవరూ చేయలేదు. రామకృష్ణ పరమహంస చిన్నప్పుడు చాలా దుందుడుగ్గా పరిగెత్తేవాడు ఆయన, ఇంకా వివేకానందుడి సంగ చెప్పేక్కర్లా. ఎక్కువ మంది మహానుభావులైన వాళ్ళంతా అవతారమూర్తులు గురువులు అనిపించుకున్న వాళ్ళంతా చిన్నప్పుడు చెట్లెక్కారు, పరిగెత్తారు, ఆడారు, ఈదారు, గందరగోళం చేశారు ఆఖరికి నాతో సహితంగా. కాబట్టి చిన్నప్పుడు ఆడుకోకపోతే వాడికి ఏదో రోగం ఉన్నట్లెక్క, ఎప్పుడు చూసినా అంటే అల్లరిలో కూడా ఒక చురుకుతనం ఉండాలి, అదొక పవిత్రత ఉండాలి. మళ్ళీ మళ్ళీ పిచ్చ పిచ్చ అల్లరి చేస్తే అది ఇబ్బంది వస్తుంది. లీలలు చూపించేటటువంటిది వేరు, కొందరిది లీల కొందరిది గోళ. మొత్తం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్ని రకాల లీలలు చూపించాలో అన్నీ చూపించాడు. ఆ లీలలు చూపిస్తున్నప్పుడు ఆయనను చూచి ఆనందంతో చురుకుగా ఉన్న దూడలు కూడా జెండాకరలు ఎత్తినట్టుగా తోకలెత్తి పరిగెత్తాయి. మంచి మదపు ఎద్దులు ఉన్నాయి అక్కడ, ఎద్దుల్లో కూడా ఆబోతులు కొన్ని ఉంటాయి, ఏనుగుల్లో ఉంటారు వాటి. ఇప్పుడు మనం గుళ్ళో చూసాం కదా ఎటువంటి ఏనుగులు, అంటే గజరాజు అంటే వాళ్ళు టీవీగా నడుస్తూ ఉంటే ఆ మూపురాలు, ఆ దంతాలు, ఆ తొండాలు, ఆ తోక, ఆ కాళ్ళు, ఆ నడక, ఆ ఒయ్యాను, ఆ కులుకు చూస్తూ ఉంటే ముచ్చట కలుగుతుంది మనకి. ఆబోతులు కొన్ని మంచి ఏనుగుల్లో ఉన్నాయి అక్కడ, అవి ఏం చేసాయి, కణిళ్ళు అని రంకెలేసాయి, అంబా అంబా అని రంకెలేసాయి. ఇంకా ఆవులన్నీ పితక్కుండా పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. సాధారణంగా ఆవుల్ని పొదుగు దగ్గరికి వెళ్ళి పితికితే పాలు ఇస్తాయి, కానీ కృష్ణుడు పుట్టగానే అసలు ఎవరు పితక్కుండానే నేల మీద అలా పాలు కార్చేయడం మొదలుపెట్టాయి. నేలంతా పాల సముద్రం అయిపోయింది. ఏకంగా క్షీరసాగర వాసి అక్కడికి రాగానే అదంతా క్షీరసాగరం అయిపోయింది. కొన్ని ఆవులు ముసలావులు అయిపోయాయి, ఒట్టిపోయాయి అంటారు వాటిని, అవి పాలివ్వవు. కృష్ణుడు పుట్టాక ఎప్పుడూ పాలు ఇవ్వడం మానేసిన ఆడవాళ్ళు పాలు ఇవ్వడం మొదలు పెట్టారట. ఈ ముసలావులు ఉన్నాయే ఒట్టిపోయినవి, అవి కూడా పాలు ఇవ్వడం మొదలు పెట్టాట. పెళ్ళుగా మొదవుల పొదుగులు జల్లించం పాలు బాలు సంభవ వేళం. బాలుడు పుట్టగానే పొదుగుల్లోంచి పాలు తమంత తాము ఏకధాటిగా కారణం మొదలుపెట్టాయి. ఒక కొన్ని రోజులపాటు అసలు పాలుకి ఎవరు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగ గంగాళాలకి గంగాళాల పాలు వచ్చేసాయి ఆ పూట. అది కృష్ణుడు పుట్టిన శుభవేళ విశేషం అన్నమాట. మహాత్ములు పుడితే ఆవుల పొదుగులలో పాలు వస్తాయి. దుర్మార్గులు దుర్యోధనుడు లాంటి వాళ్ళు పుట్టారనుకోండి ఆవులకి పాలు పోయి ఒట్టిపోతాయి. నాస్తికులు పుడితే, నీచులు పుడితే ఉన్న పాలు పోతాయి. మహాత్ములు పుడితే చక్కగా పాలు బాగా అభివృద్ధి అవుతాయని శాస్త్రం చెబుతున్నారు. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఆవుల పాలల్లో పొదుగుల్లోంచి పాలు బదులుగా రక్తం వచ్చింది. మనకి రాశాడుగా బాగా భారతంలో దుర్యోధనుడు పుట్టగానే ఆవు పొదుగుల నుంచి రక్తం కారింది కిందకి, నక్కలు కోతలు కూసాయి. అదే కృష్ణుడు పుట్టినప్పుడు పొదుగుల నుంచి పాలు వచ్చాయి, హాయిగా నెమళ్ళు కూసాయి, హంసలు ధ్వనులు చేశాయి, పవిత్ర వాతావరణం ఏర్పడిపోయింది. ఇప్పుడు మహాత్ముడు నందుడు నాకు కొడుకు పుట్టాడనే ఆనందంతో బ్రాహ్మణోత్తముల్ని పిలిచి, భట్టరాజుల్ని పిలిచి, విద్యల మీద బతికేవాడని పిలిచి, పురోహితుల్ని పిలిచి, పేదవాళ్ళని పిలిచి, ఆడవాళ్ళని ముత్తైదువుల్ని పిలిచి, అందరికీ వారి వారి అర్హతలను బట్టి వస్త్రాలు, బంగారము, ఆహార పదార్థాలు దానం చేశాడు. 200,000 ఆవులు దానం చేశాట ఆ పూట. మీరు చూడండి భాగవతంలో 200,000 ఆవులు దానం చేశాడంటే ఆయన దగ్గర ఎంత గో సంపద ఉండదో. ఆ వ్రజభూమిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క 10,000 ఆవులు చొప్పున ఇక కొన్ని వేల మందలు ఉన్నాయి. అందులో 200,000 ఆవులు దూడతో పాటు, మళ్ళీ దూడలేని ఆవుని దానం చేయడం కాకుండా దూడతో పాటు దానం చేశాడు. 7 నువ్వుల యొక్క మూటల్ని దానం చేశాడు. ఒక్కొక్క నువ్వుల్ని గుట్ట కింద పోస్తే కొండల్లో ఉన్నాయట. నువ్వులు ఎప్పుడు దానం చేసేటప్పుడు పెద్ద చాప వేసి దాని మీద ఒక కొండలా గుట్టలా తయారు చేయాలి. అవి కూడా 7 గుట్టలు పెట్టాడు. ఆ 7 గుట్టలు 7 నువ్వుల కొండలా అన్నట్టుగా ఉన్నాయి. అటువంటి నువ్వుల కొండలను దానం చేశాడు. పదార్థాలు దానం చేశాడు, నెయ్యి దానం చేశాడు, పెరుగు దానం చేశాడు, వెన్నపూస కూడా తాజా వెన్నపూస పట్టుకొచ్చి దానం చేశాడు. ఈ విధంగా అనేక దానాలు చేశాడు. ముత్తైదువుల చేత ఆశీర్వచనం ఇప్పించాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? దాన ధర్మాలు అయ్యాక నాకు కొడుకు పుట్టిన వేళ ఆలస్యం చేయకుండా కంసుడికి కప్పం కట్టేద్దాం అనుకున్నాడు. కంసుడికి ఈయన సామంతరాజు, ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి. ఇప్పుడు కట్టకపోతే ఎరా నీకు కొడుకు పుట్టాడనే ఉత్సాహంతో నాకు కట్టవలసిన కప్పం ఆలస్యం చేసావా అని కంసుడు అలిగాడంటే ప్రమాదం. పైగా ఈ కుర్రవాడు లేకలేక పుట్టాడు. ఈ కుర్రవాడిని చంపడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని అప్పటికే నందుడికి గూఢచారులు చెప్పారు. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా ఉండడం మంచిదనుకుని వెంటనే అనేక రకాల బళ్ళని సిద్ధం చేయించి ఆ బళ్ళ మీద గంధపు చెక్కలు, ఎండుకట్టెలు, పాలు, పెరుగులు, అడవుల్లో ఉండే చింతపండు మొదలైనటువంటి అనేక వంద్య పదార్థాలు ఇవన్నీ పుచ్చుకొని బయలుదేరారు. కంసుడికి దర్శనం చేసుకుని, కంస మహారాజా ఇదిగో మీకు కట్టవలసిన కప్పం కట్టానంటే ఏమయ్యా లేకలేక నీ కొడుకు పుట్టాడు కదా అంటే ఏదో మీ దేవుళ్ళ పుత్రుడు జన్మించాడంటని ఆశీర్వచనం తీసుకుని ఎక్కువ మాట్లాడలే వాడి దగ్గర. కౌశుడి అంటే అతనికి భయం, అందుకని పుత్ర శుభవార్త మాత్రమే చెప్పి మొత్తం పదార్థాలన్నీ కప్పాలన్నీ ఎంతకంటే ఎక్కువగా ఇచ్చాడు. ఎంతో పూర్వం ఇచ్చేవాటికంటే రెట్టింపిచ్చి ఆయన దగ్గర అవుననిపించుకుని మళ్ళీ బయలుదేరాడు. ఆ సమయంలో వసుదేవుడు తన ఇంట్లోనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే నందుడు కంసుడికి కప్పం కట్టడం కోసం కంటే కప్పమనే వంకతోటి వాడికి డబ్బులు వాడికి ఇచ్చి వసుదేవుడు చూద్దామని ఉద్దేశంతో వచ్చాడు. చాలా కాలం చెరసాలలో ఉండి ఈ మధ్యనే కదా మరి విడుదలయ్యాడు, కృష్ణుడు పుట్టిన తర్వాత విడుదలయ్యాడు వసుదేవుడు చెరసాల నుండి. అందుకని చెరసాలలో నుంచి బయటకు వచ్చిన పుణ్యాత్ముడిని వసుదేవుడిని చూద్దామని, దాంతోపాటు ఆయనకి కొడుకులు పోయారు కనుక పలకరించాలి, తనకి కొడుకు పుట్టిన శుభవార్త చెప్పాలి అందుకని వసుదేవుడిని ఇంటికి వెళ్ళాడు. దూరంగా వసుదేవుడు తన ఇంటి వాకిట్లో కూర్చునున్నాడు. ఆ కూర్చునున్న వసుదేవుడికి ఎక్కడో దూరంగా నడిచి వస్తున్న నందుడు, నందునితో పాటు పరివారం కనబడ్డారు. కనబడగానే ఉత్సాహంతో లేచాడు. నందుని కనుగొని ప్రాణము బొందిన బొందియుని పోలే పొలుపారుచు ఆనందాశ్రులు కడకన్నుల గ్రంథుకనం కేలుసాచి కౌగిట చేర్చాను. నందుణ్ణి చూడడంతో ప్రాణము పోయిన శరీరములోనికి ప్రాణం వచ్చినట్టు అయిందిట. అంటే ఇంతకాలం వసుదేవుడు చచ్చిపోయిన శవంలా బతుకుతున్నాడు పాపం ఉత్సాహం లేకుండా. ఇప్పుడు తన మిత్రుని చూడగానే ఆనందం పొంగుకొచ్చింది, ప్రాణం శరీరంలోకి వచ్చింది. అందుకే ప్రాణం లేచి వచ్చింది అంటాం మనం. అలా లేచి వచ్చి ఆనంద బాష్పాలు కారుస్తూ రెండు చేతులు జాచి కౌగిలించుకున్నాడు. రెండు కారణాలు, నందుడు అంటే ఇష్టం, పైగా నందుడి సోదరే రోహిణి కాబట్టి తన పెద్ద భార్య ఎలా ఉందో తెలుస్తుంది. అంతకంటే ఇంకోటి ఏమిటి, తన కొడుకును అక్కడ వదిలేసి వచ్చాడు. ఈయన వచ్చాడు కనుక ఆ కొడుకు విషయం తెలుస్తుంది, వాడు ఎలా ఉన్నాడో ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లవాడిని చంపడానికి ఎప్పటికే ఏర్పాట్లు జరిగాయి కనుక. అందువల్ల ఎదురుగా వెళ్ళి ఆనంద బాష్పాలతో అలా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని, మిత్రమా ఎన్నాళ్ళయ్యింది నిన్ను చూసి, నిన్ను చూడాలని నా మనస్సు ఎప్పుడూ తహతహలాడేది, కానీ దురదృష్టవశాత్తు 6 సంవత్సరాల పైకాలం నుంచి నేను చెరసాలలో ఉన్నాను. నన్ను నా బావగారు భార్యా సమేతంగా కారాగృహంలో పెట్టాడు, అందువల్ల బయటికి రాలేకపోయాను, ఎవరిని చూడలేకపోయాను. కానీ ఎప్పటికప్పుడు చెరసాలలో ఉన్నా నీ వార్తలు మాత్రం సేకరిస్తూనే ఉన్నాను. ఈ మధ్యనే శుభవార్త తెలిసింది. సంతతి లేదనియడి ఘన చింతల మునిగి ముదిసి చిక్కిన నీకున్ సంతతి కలిగను భాగ్యము, సంతతిహీనునికి సౌఖ్య సంతతి కలదే. సంతానం లేదని ఎన్నో ఏళ్ల నుంచి నువ్వు నీ భార్య వ్రతాలు చేశారు, ఉపవాసాలు చేశారు, తీర్థయాత్రాచరణ చేశారు, అయినా మీకు పిల్లలు పుట్టకపోతే మీ ఆవిడ నువ్వు ముసలివాళ్ళైపోయి చిక్కిపోయారు బాగా, మునిగి ముదిసి అన్నాడు పైగా, చింతల్లో మునిగారు. దానివల్ల సహజంగా 60 ఏళ్ళు పెద్ద వయసు కాదు ఆ రోజుల్లో, కానీ నువ్వు బాగా ముసలివాడు అయిపోయి ముసలివాటం వచ్చేసింది నీకు, బాగా చిక్కిపోయావు. ఆ సమయంలో దైవానుగ్రహం వల్ల నీకు సంతానం కలిగింది. ఎంత అదృష్టవంతుడివి! సంతానం లేని వాడికి సుఖం ఉంటుందా? సుఖం ఉండాలంటే సంతానం ఉండి తీరాలని శాస్త్రం చెబుతున్నది. చాలు, ఆలస్యమైనా పర్వాలేదు, నీ నోములు పండాయి, కుమారుడు పుట్టాడు. ఓపికతో ఉన్నవాడికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని నువ్వు నిరూపించావు. కానీ నీకు కొడుకు పుట్టిన చూడ్డానికి ప్రస్తుతం రాలేకుండా ఉన్నాను, నాకు కొన్ని పరిమితులున్నాయి కనుక. ఇక్కడ వసుదేవుడికి ఒక గొప్ప ఔచిత్యం ఉన్నది. వచ్చినవాడు ఎవరు? పశువుల కాపరి. అందుకని రాగానే ఎవరిని ప్రశ్నించాడో తెలుసా? ఎవరికి ఏ వ్యాపారం ఉందో ఆ వ్యాపారం గురించి అడగడం ధర్మం. బట్టల వ్యాపారం చేసేవాడిని రాగానే చింతపండు ఎలా ఉందని అడిగితే వాడు గొళ్ళు మండుతుంది. చక్కగా ఏమండి బట్టల వ్యాపారంలో ఎలా ఉన్నారు, మంచి బట్టలు అమ్ముతున్నారా తెస్తున్నారంటే ఆనందం పొందుతాడు. ఇప్పుడు రైస్ వ్యాపారం చేస్తున్నాడు, మీ రైస్ వ్యాపారం అభివృద్ధి చెందాలి బాగున్నారని అడిగితే వాళ్ళకి ఆనందం. రైస్ మిల్ వాడిని పట్టుకునేమో ఐస్ ఎలా ఉందంటే, ఐస్ మిల్ వాడి రైస్ ఎలా ఉందంటే, అది ఔచిత్యం కాదు. ఎవరికి ఏది వృత్తియో ఆ వృత్తితో పలకరించాలి అని శాస్త్రం చెబుతున్నది. వసుదేవుడు పండితుడు కనుక వచ్చిన వాడిని ఏమని అడిగాడు తెలుసా? పలు రోగంబుల పొందకున్నవి పశువు. మీ పశువులకి ఏం రోగాలు లేవు కదా, ఆరోగ్యంగా ఉంటున్నాయా? ఎంత కాదనుకున్నా అడవుల్లో అప్పుడప్పుడు రోగాలు పట్టుకుంటూ ఉంటాయి, కానీ నీలాంటి మంచివాడి చేతుల్లో పెరుగుతున్న పశువులకి రోగాలు ఉండవని విన్నాను. మీ పశువులు ఆరోగ్యంగా ఉన్నాయా? పాలిచ్చునే ధేనువులు. ఆవులు సమృద్ధిగా పాలిస్తున్నాయా? ఆవు పాలే మీకు ప్రధానమైన వ్యాపారం వృత్తి గనక. కొల్లకులు వాగులు వారి పూరితములే. ఆవులు పెంచాలంటే ఏం కావాలి? చెరువులు ఉండాలి, నదులు ఉండాలి, వాగులు ఉండాలి, వాటిల్లో ఉన్న నీరు కూడా ఉండాలి. చెరువు ఉంటుంది, చెరువులో నీరు లేకపోతే ఉపయోగం ఉంది, ఎండిపోయిన చెరువు వల్ల ఉపయోగం లేదు. మీ గోవులకు దగ్గరలో, గోశాలలకు దగ్గరలో చెరువులు, వాగులు, నదులు సమృద్ధిగా నీటితో ఉన్నాయా లేదా? గోష్ఠ ప్రదేశంబులన్ పులులు దువ్వులు సంచర్యం పవు కదా. మీ గోశాలలకి దగ్గరలో పులులు, చిరుత పులులు, సింహాలు ఇటువంటి క్రూర మృగాలు తిరగటం లేదు కదా. క్రూర మృగాలు తిరిగితే ఆవుల్ని పోషించడం, రక్షించడం కష్టం. అందులో చిరుత పులులు, పులులు ఆవుల్ని ఎక్కువ తినేస్తూ ఉంటాయి, అవేమీ రావడం లేదు కదా. పుల్పారునే ఘోషముల్. మీ వ్రజభూమి, వ్రేపల్లె సంపదలతో, పాడితో, పంటతో అభివృద్ధి చెందుతోంది కదా. అందరికీ ఇంత భోజనం పెట్టి అంత పంట మీకు లభిస్తోందా? కలవే చక్కని పూరితం పములు తత్కాంతార భాగంబులను. మీ వ్రేపల్లె చుట్టుపక్కల ఉన్న బృందావన అరణ్యం, బృందావనం దాని పేరే, బృంద అని పేరు కలిగిన వనం, అడవి అన్నమాట. ఆ అడవిలో పచ్చగడ్డి బాగా సమృద్ధిగా ఉందా లేదా? పచ్చిక బయళ్ళు బాగా ఉంటే మచ్చికతో ఆ పచ్చిక మేసి గోవులు అంతకంతకీ అభివృద్ధి చెందుతాయి. గో సంపద అభివృద్ధి చెందాలంటే పచ్చిక ఉండాలి. పచ్చిక బాగా ఉన్నదా అని అడిగితే ఆయన, ఎంత గొప్పవాడి వసుదేవుడు, తన మనస్సులో ఎంత బాధ ఉన్నా బాధ బయటికి పెట్టకుండా నువ్వు బాగున్నావా నువ్వు బాగున్నావా అని నన్ను అడుగుతున్నాడు అనుకున్నట్ట. సాధారణంగా రాగానే ప్రతివాడు నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను, చూడడానికి రాలేదు, ఇంతకాలానికి గుర్తొచ్చానని దెప్పుతారు. ఈ దెప్పుడు గలతో వస్తుంది లోకం. కానీ ఈ పుణ్యాత్ముడు ఎలా ఉన్నాడు? నాయన నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా, పిల్లవాడు పుట్టాడా అన్నాడు. అక్కడితో ఆగక మళ్ళీ ఏమన్నాడో తెలుసా వసుదేవుడు? నేను ఎప్పుడూ నిన్ను చూడాలనుకునేవాడిని, నిన్ను నీ భార్యని గౌరవించాలనుకునేవాడిని, నీకు పిల్లవాడు పుట్టగానే కానుకలు ఇచ్చి సత్కరించాలనుకున్నాను. కానీ దైవానుగ్రహం నన్ను ఇంతవరకే అట్టే పెట్టింది, నీ దగ్గరికి రాలేని దుస్థితిలో ఉండిపోయాను. అయినా మనందరం కలిసి ఉండాలనుకున్నంత మాత్రం చేత కలిసి ఉండగలమా? ఒకే చోట పుడతారట కొంతమంది, అందరూ ఓ చోట ఉందాం అనుకుంటారు చిన్నప్పుడు. కానీ ఈ జీవిత యాత్రలో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. పొల్లుపోటుల బొడ్డు జనులకు ఇల్ల ఒకచో ఉండగలదే, ఏరుల వెంటం కలసి చన్ను మ్రాకులన్నీయు పలు వెంటల పోవుగాక పాయకయున్నే. ఈ మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎన్నో పాటలు పడతాడు, తినడం కోసం కొంతకాలం పాటలు పడతాడు, సంసార తాపత్రయంతో కొంతకాలం ఉంటాడు. ఆత్మసుఖం, దారసుఖం, సంసార సుఖం, సంతాన సుఖం, ఈ సుఖాల వెంటబడి అల్లాడిపోతాడు. దీనికోసం, ఈ సంపాదన కోసం ఉన్న వీరు విడిచిపెడతాడు, కన్న తల్లిని విడిచిపెడతాడు, కన్న భూమిని విడిచిపెడతాడు, ఎక్కడికో పోతాడు. కాబట్టి ఈ జనులందరూ ఒకచోట ఉండాలనుకున్నా ఉండలేరు. ఒకే తల్లికి కొంతమంది పిల్లలు పుట్టారు, అందరూ చిన్నప్పుడు ఆ తల్లి కడుపులోంచి వచ్చారు, అదే ఊళ్ళో పుట్టారు. కానీ క్రమక్రమంగా అన్నగారు ఒక ఊరికి పోతాడు, తమ్ముడు ఇంకో ఊరికి పోతాడు, చెల్లెలు ఒకచోటికి పోతుంది, అక్కగారు ఒక చోటికి పోతుంది, మళ్ళీ వీళ్ల పిల్లలు కూడా ఎవరి దారి వాళ్ళు చిన్నాభిన్నమైపోతారు. అవడానికి అందరూ ఒకే ఊళ్ళో పుట్టిన ఆ ఒకే చోట ఉండాలనుకున్నా ఉండలేరు, ఎంత ప్రేమ ఉన్నా లేకపోయినా. దానికి ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. ఒక అడవిలో ఒక 10 చెట్లు ఒకే చోట పుట్టి పెరిగాయట. ఈ 10 చెట్లు కూడా మామిడి చెట్లే. ఈ మామిడి చెట్లు ఏమనుకున్నాయి, మనం 10 మంది పక్కపక్కనే పుట్టాం, ఎప్పుడు ఇలాగే కలిసికట్టుగా ఉందాం ఉండాలి అని ఒట్లేసుకున్నాయి. ఎంతలో ఒకసారి నదికి పెద్ద వరద వచ్చింది, ఆ వరదలో పాపం 10 చెట్లు సమూలంగా లేచిపోయాయి, కొట్టుకుపోయాయి. వేళ్లతో సహితంగా చెట్లు ఢామన్ అందులో కూలిపోయాయి. కూలిపోగానే ఈ చెట్లన్నీ ఒకదాంతో ఒకటి ఏమనుకున్నాయి, మనం ఒకే చోట పుట్టాం కనుక నీళ్లలో కూడా ఒకే చోట కొట్టుకుపోయి ఒకే చోట చేరదాం అనుకున్నాయి పాపం. ఈలోపు ఏమైంది, ఒక పెద్ద ప్రవాహం వచ్చి ఒక చెట్టుని ఒకవైపు లెక్కుపోయింది, ఆ చెట్టు సముద్రం పాలైపోయింది. మరో చెట్టు ఏమైంది, ఒక చోట రేవులో ఇరుక్కుపోయింది. అక్కడికి వచ్చి ఆ రేవులో చేరినటువంటి వాళ్ళు ఆ చెట్టుని పట్టుకుపోయి దాన్ని ముక్కలు ముక్కల కింద చేసి పొయ్యిలో పెట్టి తగలబెట్టేశారు. ఇంతలో వరదలో ఒకటి ఈదుకుంటూ వచ్చి ఒక చెట్టును పట్టుకుపోయాడు, దాన్ని చక్కగా చెక్కి ఇంటికి కలపగా గుమ్మంగా తయారు చేసి పెట్టాడు. ఇంకో చెట్టు ఏమైపోయింది, క్రమంగా నీళ్లలోనే పైకి కిందకి ములుగుతూ కుళ్ళిపోయి అక్కడే ఉండిపోయింది. ఇలా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా అయిపోయింది. 10 చెట్లు ఒకే చోట పుట్టి ఒకే చోటకి చేరదాం అనుకున్నాయి, ఒకటి ఇంటికి కలపగా మారింది, ఒకటి వంట చెరుకుగా మారింది, ఒకటి కుళ్ళిపోయింది, ఒకటి సముద్రం పాలయ్యింది, ఒకటి క్రమంగా దుఃఖంతో తనంత తానే పురుగులు పుట్ర అవన్నీ తనని చీల్చి చెండాడుతూ ఉండగా ఒడ్డు మీద పడి ఆ పురుగుల చేత తినబడింది. ఈ విధంగా చెట్టు కొట్టి పుట్టకొకటిగా మారిపోయాయి. ఏరుల వెంటం కలిసి తను రాకులన్నీ పలు వెంటల పోవుగాక పాయకయున్నే. ఎట్లో కొట్టుకుపోయే చెట్లన్నీ ఓ చోట ఉండగలవా, అన్నీ తలో చోటికి పోతాయి. మనము కూడా సంసారం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న చెట్లం. ఆ విషయం తెలుసుకోలేక నేను మా ఆవిడ ఎప్పుడు ఓ చోటే కలిసి ఉండమంటా అనుకుంటాడు పిచ్చాడు. ఎక్కడ ఆవిడ, ఎక్కడికి ఆవిడ, ఎవరికి ఎవరితో సంబంధం ఉండదు. కొడుకు అంటే ఎంతో ఇష్టం, కానీ ఆ కొడుకు ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఇంకో చోట ఉన్నాడు. తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట, కూతురు ఒక చోట, కొడుకు ఒక చోట, భార్య ఒక చోట, చివరికి భర్త ఒక చోట కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరికి ఎవరితో సంబంధం లేదు. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోవాలి. వీడికి తెలియక మా ఆవిడ చూసిందా, మా ఆవిడ చూసిందా అనుకుంటాట. తిరుపతిలో గుళ్ళోకి వెళ్ళారు. నాకు వెనకాతల ముందు ఇద్దరు దంపతులు ఉన్నారు. అందులో నా వెనకాతల వాడు ఒకటే గుళ్ళో గడుగు పెట్టిన దగ్గర, ఆ క్యూలో గడుగు పెట్టిన దగ్గర గొడవ గొడవ. అంటే కొంచెం స్పెషల్ క్యూలో పెడుతున్నాం మేము పొద్దున ఏదో బ్రేక్ దర్శనానికి. ఆ వెనకాతలు వచ్చినాయని బాగా రికమెండేషన్ క్యాండిడేట్ అనుకున్నాడు. ఆయన ఏమో టక్కును తలుపేసేస్తారు, కట్టెను మూసేస్తారు, బాగా చూడే బాగా చూడే అని ఆవిడకి చెప్పి ఇదిగో పక్కవాడిని తొయ్యకు తొయ్యకు అన్నాడు. ఇలా పెళ్ళాన్ని ఆ క్యూలో కూర్చున్న సేపు నువ్వు సరిగ్గా చూడు, నువ్వు సరిగ్గా చూడు అన్నాడు. ఈలోపు ఆ క్యూ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆవిడ చూసింది, వీడు చూడకుండా గడ్డేశారు. వాడు బయటకు వచ్చాక వెర్రిమొహం వేశాడు. అందుకే చెప్పాను, ఊ ఎక్కువ వాగద్దన్నానా వినరు మీరు అని ఆవిడ కొంచెం బయటకు వచ్చాక తగులుకుంది. ఆ లోపల కూర్చున్న సేపు కాకి గొడవే, కొంతమంది క్యూలో కూర్చున్న సేపు ఒకటే గొడవ. పురాణంలో గొడవ, ఎక్కడికైనా గొడవ, రైలు ఎక్కారంటే గొడవ. నిశ్శబ్దంగా ఉండలేరు. పూర్వజన్మలో కాకి జన్మ ఎత్తినవాడు ఈ జన్మలో మానవ జన్మ ఎత్తితే కాకిగోల చేస్తాట. నిజంగా క్యూలో జరిగింది ఇది. వీడు ఆ పెళ్ళాన్ని దొంప దించేసి చూడు 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 అన్నాడు. ఆవిడ చూసి దీవిడు చూడలేకపోయాడు. కాబట్టి ఈ పిచ్చ కానీ మీరు చూడమంటేనే చూస్తారా వాళ్ళు, మీకంటే 7 ఆకులు ఎక్కువ చదివాక మీకు పెళ్ళమైందని తెలియదు, మా ఆవిడ తప్పిపోతుందేమో అని మీరు ఫోన్ చేస్తే మాత్రం ఆవిడ ఎక్కడికి తప్పిపోతుంది, ఒంటరిగా 8 దేశాలు తిరిగి వస్తున్నారు ఆడవాళ్ళు ఇవాళ, ఎందుకు ఈ బెంగ. అందువల్ల నిశ్చింతగా ఉండండి, మీరు ఈ ఫోన్లు విడిచిపెట్టేయండి, సెల్ కూడా విడిచిపెట్టేయండి. ఎవడి హెల్ వాడిదే, ఎవడి సెల్ వాడిదే, ఎవడి హెవెన్ వాడిదే, తాను తాను ఉద్ధరించుకోవాలి. ఎవరమైనా మనం ఓ చోట ఉండాలనుకున్న ఉండలేము. ధర్మం వరకే, ఎంతవరకు అంటే మన ధర్మం కుటుంబంలో భార్యాభర్తలం అయ్యాం, పిల్లలు కనుక ఆ పిల్లల్ని పోషించడం, భార్యను పోషించడం, భర్తను సేవించడం అనే ధర్మం నిర్వర్తించాలి తప్ప అదే లోకముగా బెంగబెట్టుకుంటే చివరికి వీడు ఎందుకు మనకి రాకుండా మా లోకం అయిపోతాడనమాట. అదే ఈ పద్యంలో చెప్పారు. చెట్లు చోట పుట్టాయి, ప్రవాహంలో కొట్టుకుపోయాయి, దేని దారిన వెళ్ళిపోయాయి. మనం కూడా సంసార ప్రవాహంలో వెళ్ళిపోతాం.